श्रीगुरुभ्यो नमः हरिः ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान् शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः शृणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतु श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ शङ्कारूपेण मच्चित्तम् पङ्गीकृतमभूद्यया किङ्करीयस्य सामाया शङ्कराचार्यमाश्रये प्रह्लादवरदो देवो यो नृसिंहः परो हरिः नृसिंहोपासकन्नित्यन्तम् नृसिंहगुरुम् भजे श्रीसच्चिदानन्दशिवाभिनव्यनृसिंहभारत्यभिदान्यतीन्द्रान् विद्यानिधीन्मन्त्रनिधीन् सदात्मनिष्ठान् भजे मानवशम्भुरूपान् सदात्मध्याननिरतम् विषयेभ्यः पराङ्मुखम् नौमि शास्त्रेषु निष्णातम् चन्द्रशेखरभारतीम् विवेकिनम् महाप्रज्ञम् धैर्योदार्यक्षमानिधिम् सदाभिनवपूर्वन्तम् विद्यातीर्थगुरुम् भजे अज्ञानाञ्जाह्नवीतीर्थम् विद्यातीर्थम् विवेकिनाम् सर्वेषाम् सुखदम् तीर्थम् भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नम् वीतरागम् विवेकिनम् वन्दे वेदान्ततत्त्वज्ञम् विधुशेखरभारतीम् न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण न कन्निहितम् गुहायाम् विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ति सर्वे सह्रम् विपापम् परमेष्मभूतम् यत्पुण्डरीकम् पुरमध्यसद्गुस्थम् तत्रापि दह्रम् गगनम् विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः कस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः श्रीमत्परमहंसपरिव्राजकाचार्यवर्या पदवाक्यप्रमाणपादावादपारेणा यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाध्यष्टाङ्गयोगानुष्ठाननिष्ठा तपश्चक्रवर्ती अनाद्यविच्छिन्नश्रीशङ्कराचार्यगुरुपरम्परा प्राप्ता षड्दर्शनस्थापनाचार्या व्याख्यानसिंहासनाधीश्वरा सकलनिगमागमसारहृदया साङ्ख्यत्रयप्रतिपादका वैदिकमार्गप्रवर्तका सर्वतन्त्रस्वतन्त्रा आदिराजधानी विद्यानगरमहाराजधानी कर्णाटकसिंहासनप्रतिष्ठापनाचार्या श्रीमद्राजाधिराजगुरु भूमण्डलाचार्या ऋष्यशृङ्गपुरवराधीश्वरा तुङ्गभद्रातीरवासी श्रीमद्विद्याशङ्करपादपद्माराधका श्रीमज्जगद्गुरु श्रीमदभिनवविद्यातीर्थमहास्वामिगुरुकरकमलसञ्जाता श्रीमज्जगद्गुरु श्रीमद्भारतीतीर्थमहास्वामिनाम् तत्करकमलसञ्जाता श्रीमज्जगद्गुरु श्रीमद्विधुशेखरभारतीमहास्वामिनाम् च दिव्यश्रीचरणारविन्दयोः साष्टाङ्गप्रणामान् समर्पयामः। भारतीकरुणापात्रम् भारतीपदभूषणम् भारतीपदमारूढम् भारतीतीर्थमाश्रये वसुदेवसुतम् देवम् कंसजानूरमर्दनम् देवकी परमानन्दम् कृष्ण
विद्यानामन्तस्ति निरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका ಜನ್ಮಜಲ್ಲಧೌ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರಯೀಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹ ಕಾತರ ಆಜುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತ ಹೃದಯೋ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾದಮೃತದ್ರವ ಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ. ವಸುದೇವ ಸುತಂ ದೇವಂ ಕಂಸ ಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಅತ ಸೀ ಪುಷ್ಪ ಸಂಕಾಶಂ ಹಾರನೂಪುರ ಶೋಭಿತಂ ರತ್ನ ಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಕುಟಿಲಾಲಕ ಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರ ನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಮಂದಾರಗಂಧ ಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಚತುರ್ಭುಜಂ ಬರ್ಹಿ ಪಿಂಚಾವಚೂಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀವೂತ ಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ರುಕ್ಮಿಣೀ ಕೇಳಿ ಸಂಯುಕ್ತಂ ಪೀತಾಂಬರ ಸುಶೋಭಿತಂ ಅವಾಪ್ತ ತುಳಸೀ ಗಂಧಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಗೋಪಿಕಾನಾಂ ಕುಚದ್ವಂದ್ವ ಕುಂಕುಮಾಂಕಿತ ವಕ್ಷಸಂ ಶ್ರೀನಿಕೇತಂ ಮಹೇಶ್ವಾಸಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಶ್ರೀವತ್ಸಾಂಕಂ ಮಹೋರಸ್ಕಂ ವನಮಾಲಾ ವಿರಾಜಿತಂ சங்கச்சக்கரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். ஓம் ஸ்ரீ சங்கராச்சாரிய வர்யாய நமஹ. ஓம் பிரம்மானந்த பிரதாயகாய நமஹ. ஓம் அஜ்ஞானதிமிராதித்யாய நமஹ. ஓம் சுஜ்ஞானாம்புதி சந்திரமசே நமஹ. ஓம் வர்ணாஸ்ரம பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் ஸ்ரீமதே நமஹ. ஓம் முக்தி பிரதாயகாய நமஹ. ஓம் சிஷ்யோபதேச நிரதாய நமஹ. ஓம் பக்தாபீஷ்ட பிரதாயகாய நமஹ. ஓம் சூக்ஷ்ம தத்துவ ரகஸ்ய ஜ்ஞாய நமஹ. ஓம் காரியாகாரிய பிரபோதகாய நமஹ. ஓம் ஞான முத்ராஞ்சிதகராய நமஹ. ஓம் சிஷ்யஹ்ருத்தாபஹாரகாய நமஹ. ஓம் பரிவ்ராஜாஸ்ரமோத்தர்த்ரே நமஹ. ஓம் சர்வதந்திர ஸ்வதந்திர தியே நமஹ. ஓம் அத்வைத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் சாக்ஷாத் சங்கர ரூபத்ருதே நமஹ. ஓம் ஷண்மத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் த்ரயி மார்க்க பிரகாசகாய நமஹ. ஓம் வேத வேதாந்த தத்வஜ்ஞாய நமஹ. ஓம் துர்வாதி மத கண்டனாய நமஹ. ஓம் வைராக்ய நிரதாய நமஹ. ஓம் சாந்தாய நமஹ. ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ. ஓம் பிரசன்ன வதனாம்போஜாய நமஹ. ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ. ஓம் புராணஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ. ஓம் நித்யத்ருப்தாய நமஹ. ஓம் மகதே நமஹ. ஓம் சுச்சயே நமஹ. ஓம் நித்யானந்தாய நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நிஸ்ஸங்காய நமஹ. ஓம் நிர்மலாத்மகாய நமஹ. ஓம் நிர்மமாய நமஹ. ஓம் நிரஹங்காராய நமஹ. ஓம் விஸ்வவந்திய பதாம்புஜாய நமஹ. ஓம் சத்வப்ரதானாய நமஹ. ஓம் சத்பாவாய நமஹ. ஓம் சங்க்யாதீத குணோஜ்வலாய நமஹ. ஓம் அனகாய நமஹ. ஓம் சாரஹ்ருதயாய நமஹ. ஓம் சுதியே நமஹ. ஓம் சாரஸ்வத பிரதாய நமஹ. ஓம் சத்யாத்மனே நமஹ. ஓம் புண்ணியசீலாய நமஹ. ஓம் சாங்க்ய யோக விசக்ஷணாய நமஹ. ஓம் தபோராசியே நமஹ. ஓம் மகாதேஜசே நமஹ. ஓம் குணத்ரய விபாகவிதே நமஹ. ஓம் கலிக்னாய நமஹ. ஓம் காலகர்மஜ்ஞாய நமஹ. ஓம் தமோகுண நிவாரகாய நமஹ. ஓம் பகவதே நமஹ. ஓம் பாரதீஜேத்ரே நமஹ. ஓம் சாரதாஹ்வான பண்டிதாய நமஹ. ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ. ஓம் லக்ஷ்யபேத பிரதர்சகாய நமஹ. ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ. ஓம் யோகிஹ்ருத் பத்மபாஸ்கராய நமஹ. ஓம் அதீந்திரிய ஜ்ஞானநிதயே நமஹ. ஓம் நித்யானிச்ச விவேகவதே நமஹ. ஓம் சதானந்தாய நமஹ. ஓம் சன்மயாத்மே நமஹ. ஓம் பரகாய பிரவேசகுருதே நமஹ. ஓம் அமானுஷ சரித்ராட்சியாய நமஹ. ஓம் க்ஷாமதாயினே நமஹ. ஓம் க்ஷமாகராய நமஹ. ஓம் பவ்யாய நமஹ. ஓம் பத்ரப்ரதாய நமஹ. ஓம் பூரிமஹிம்னே நமஹ. ஓம் விஸ்வரஞ்சகாய நமஹ. ஓம் ஸ்வப்ரகாசாய நமஹ. ஓம் சதாதாராய நமஹ. ஓம் விஸ்வபந்தவே நமஹ. ஓம் சுபோதயாய நமஹ. ஓம் விசாலகீர்த்தயே நமஹ. ஓம் வாஜீசாய நமஹ. ஓம் சர்வலோகஹிதோத்சுகாய நமஹ. ஓம் கைலாசயாத்ரா சம்பிராப்த சந்திரமௌழி பிரபூஜகாய நமஹ. ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கர ராஜாக்ய யந்திர ஸ்தாபன தீக்ஷிதாய நமஹ. ஓம் ஸ்ரீசக்கராத்மக தாடங்க தோஷிதாம்பா மனோரதாய நமஹ. ஓம் ஸ்ரீ பிரம்மசூத்ரோபனிஷத் பாஷ்யாதி கிரந்த கல்பகாய நமஹ. ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் மகாமதயே நமஹ. ஓம் த்விசப்ததி மதோச்சேத்ரே நமஹ. ஓம் சர்வ திக் விஜய பிரபவே நமஹ. ஓம் காஷாய வசனோபேதாய நமஹ. ஓம் பஸ்மோத்தூலித விக்ரஹாய நமஹ. ஓம் ஞானாத்மகைக தண்டாட்யாய நமஹ. ஓம் கமண்டலுட சத்கராய நமஹ. ஓம் குரு பூமண்டலாச்சாரியாய நமஹ. ஓம் பகவத் பாத சஞ்ஞகாய நமஹ. ஓம் வியாச சந்தர்சன பிரேதாய நமஹ. ஓம் ரிஷ்யசுருங்கபுரேஸ்வராய நமஹ. ஓம் சௌந்தர்யலஹரிய முக்கிய பஹுஸ்தோத்திர விதாயகாய நமஹ. ஓம் சதுஷஷ்டி கலாபிஜ்ஞாய நமஹ. ஓம் பிரம்மராட்சச மோட்சதாய நமஹ. ஓம் ஸ்ரீமன் மண்டன விஸ்ராக்ய ஸ்வயம்பூ ஜெயசன்னுதாய நமஹ. ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ. ஓம் பத்மபாத ஆர்ச்சிதாங்கிரிகாய நமஹ. ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்ம ஜ்ஞான பிரதாயகாய நமஹ. ஓம் சுரேஸ்வராக்ய சச்சிஷ்ய சந்யாச ஆசிரமதாயகாய நமஹ. ஓம் ருசிமுக பக்தாய நமஹ. ஓம் சத் ரத்னகர்ப ஹேரம்ப பூஜகாய நமஹ. ஓம் வியாக்யா சிம்ஹாசனாதீசாய நமஹ. ஓம் ஜகத்பூஜ்யாய நமஹ. ஓம் ஜகத்குரவே நமஹ. ஓம் ஸ்ரீமச்சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. ஸ்ரீகிருஷ்ண பரமாத்ம கீ ஜெய். பரமாத்முடு கொண்டனி பகலகொட்டி வெண்ண தினி ఆ తర్వాత వేరే గదిలోకి పారిపోతే లోపలున్న పొంగుతున్న పాలకొండని దించి పాలు పొంగకుండా చేసి ఆ తర్వాత కుమారుడికి అయ్యో మధ్యలో పాలివ్వకుండా వదిలేసి వెళ్ళిపోయాను, నా సొంత పని మీద వెళ్ళి చంటి పిల్లవాడికి కనీసం 2 కుక్కలు పాలివ్వలేకపోయాను అనేటటువంటి ఆవేదనతో ప్రేమతో యశోద వచ్చింది. అంటే ఆవిడ లోపల కృష్ణుడి మీద అపారమైన ప్రేమ, మా బుజ్జిబాబుకి కడుపు నిండా పాలివ్వాలనే కోరిక లేకుండా ఎలా ఉంటుంది? ప్రేమకి పరాకాష్ఠ ఎవరు అంటే యశోదాదేవి. అటువంటి తల్లి కేవలం పాలు పొంగుతున్నాయి వాటిని దించి వద్దామని మాత్రమే లోపలికి వెళ్ళింది. కుర్రవాడిని పీట మీద కూర్చోబెట్టి తీరా చూస్తే ఇప్పుడు పిల్లవాడు కనపడలేదు. పోని పిల్లవాడు కనబడకపోతే కనబడకపోయాడు, ఉన్న కుండ పగలగొట్టిపోయాడు, వెన్న తినేసి వెళ్ళాడు, పెరుగంతా నేలపాలు చేశాడు. అప్పుడు ఆవిడకి ఆశ్చర్యం కలిగి ఇంతకు పూర్వం గోపికలంతా ఓపిక విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి మీ పిల్లవాడు మా అందరి ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదు, కుండలు పగలగొడుతున్నాడు, వెన్న తింటున్నాడు అని ఎన్నో రకాలుగా పిల్లవాడి అల్లరి చేష్టల గురించి చెబితే విని నవ్వి ఊరుకున్నాను. మా అబ్బాయి ఇన్ని పనులు చేస్తాడా అనుకున్నాను, చిత్రం ఇప్పుడు చేస్తున్నాడని అర్థమైంది. ఎందుకంటే నా ఇంట్లో కుండకే ఎసరు పెట్టాడు. ఇప్పుడు ఇతరుల ఇళ్లలో కుండలకి ఎసరు పెట్టినంతకాలం అయిపోయింది, ఇప్పుడు మా ఇంట్లోనే ఎసరు పెట్టాడు వీడు. కాబట్టి ఈ ఇతన్ని ఏమైనా వాళ్ళు పట్టుకోవాలనుకున్నది. ఆవిడకి ఏమని పట్టుదలు వచ్చిందిట, ఒరే నిన్న గాక మొన్న పుట్టిన చంటి బిడ్డవి నీకే ఇంత శక్తి ఉంటే నిన్ను కన్న తల్లిని నీకు పాలిచ్చి లాలించిన దాన్ని ఆ మాత్రం నేను పట్టుకోలేను అనుకుందిట. అమ్మ చంటి పిల్లని పట్టుకోలేదా? నువ్వెంతవాడు ఎంత చేసి బుజ్జిబాబువి, నేను 60 ఏళ్ళు నిండిందాన్ని అనుకుని ఈ ఒక కర్ర ఒకటి పుచ్చుకుని సెలగోల అంటారు దాన్ని, అంటే గొడ్లు కాసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే సహజంగా కొరడా కర్రలు పట్టుకుంటారు. దాన్ని ఇంకా అట్లా చెప్పాలంటే వ్యావహారిక భాషలో కంచీ కర్ర అనేవారు పూర్వం. అలాంటి కర్ర ఒకటి పుచ్చుకుందిట, దాన్నే అచ్చ తెలుగులో సెలగోల అంటారు. అది పుచ్చుకుని ఈ కుర్రవాడు ఎక్కడున్నాడని వెతికింది. ఆ వెతకడం వెనకాతలు ఒక అంతరార్థం చూసారా మీరు? ఆవిడ అన్ని గదులు వెతుకుతోంది. ఎక్కడున్నాడని వెతకాలి పరమాత్మని? ఇందుగలడు అందులేడని సందేహం వలదు. అంతటా ఉన్నవాడిని ఎక్కడున్నాడా అని వెతికిందిట ఆవిడ. వెతకడంలో ఆరితేరిన దాని నేను నిన్ను వెతికి పట్టుకోగలను, నిన్ను పట్టుకునే శక్తి నాకు తప్పెవరికీ లేదంటుందిట. ఆయన వెతకడానికి బయలుదేరిందిట. అందుకని వ్యాసులు వారు అన్నారు, చూచారా ఎంత విచిత్రమో, నిన్ను నేను తప్పెవరూ పట్టుకోలేరు, నిన్ను వెతికి పట్టుకునే శక్తి నాకే ఉందని ఎప్పుడైతే అనుకుందో ఆయన అంత తేలిగ్గా కనబడ్డు. అలా కాకుండా ఎక్కడున్నావో దొరకరా బాబు అంటే దొరుకుతాట. ఆవిడ ఏం చేసింది, అనేకమైన గదులు కలిగినటువంటి భవనాలు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇప్పటికి కూడా చౌరాసీ భవన్ అనే పేరుతో 84 స్తంభాలు ఒక పాత భవనం, ఇంకా యశోదాదేవి కృష్ణుణ్ణి పట్టుకోవడానికి వెతికినటువంటి ఇల్లు ఒకటి మిగిలింది. మిగతావన్నీ శిథిలమైపోయాయి రేపల్లిలో. ఆ భవనమే అంత పెద్దదంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఎటువంటి అంతస్తులతో కూడిన భవనాలు ఉన్నాయో ఆలోచించండి. నందగ్రామంలో ఆ ఇళ్ళన్నీ వెతికిందిట. వెతికి కృష్ణుడు చూడలేకపోయింది. అంటే దీని అంతరార్థం ఏంటనమాట, మనం భౌతిక ప్రయత్నంతో పరమాత్మని పట్టుకోలేము. ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని వెతికితే కనపడడానికి మనం ఏమైనా అంతటి ఆంతరంగిక భక్తులం కాదు కదా. ఏదో ఇలాంటి పిల్లలనైతే హాల్లో ఉన్నాడా, గుళ్ళో ఉన్నాడా, లేకపోతే బాత్రూంలో ఉన్నాడా, గంటైనా రావట్లేదా అని వెతకగలుగుతాం. కానీ ఇక్కడ పరమాత్ముడు, ఆయన సర్వాంతర్యామి, లేని చోటు లేదు, ఉన్న చోటు కనపడదు. అలాంటి ఆయనని భౌతిక ప్రయత్నం చేసి వెతికి ఆఖరణ విసిగి వేసారిపోయి, ఒరే నాయన కృష్ణ ఏమిటి చిత్రం, నువ్వు ఎవ్వరికీ దొరకవంటారు, అది నిజమేమో అనిపిస్తోంది, నేను తల్లిని కదా, నువ్వెక్కడున్నా నీ జాడలు వెతికి తీసి పట్టుకోగలను అనుకున్నాను, నీ జాడ పట్టుకునే శక్తి నాకు కూడా లేదన్నమాట అనుకుని, ఒరే దొరకరా కన్నయ్య అందిట. చివరికి విసిగి ఏమంది ఆవిడ, దొరుకును ఆయన అంది. అనగానే దొరికెట్టండి ఆయనతో ఉన్న గొడవది, నాయన నీ అంతటా నువ్వు దొరుకు అని మొరపెడితే టక్కన దొరుకుతాడు, అక్కడే దొరుకుతాడు. అలా కాకుండా మన శక్తితో మన తెలివితేటలతో వెతకాలంటే దొరకడు. ప్రతి కథలోనూ విచిత్రమైన అంతరార్థం ఆయన మహిమ కనబడుతూనే ఉంటుంది. ఆవిడ ఎన్ని గదులు ఎన్ని భవనములు వెతికినా కనపడలేదు, తొందరగా దొరుకునాయనా అని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అనుకుంది. అలా అనుకోగానే ఆ ఇంట్లోనే కనబడ్డాడు. అదొక చీకటి ఇల్లు. ఆ ఇంట్లో చాలా గదులు ఉన్నాయి, ఆ ఇంట్లో కూడా ఉట్టిలున్నాయి, ఆ ఉట్టి మీద వెన్నకొండలున్నాయి. అక్కడికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఆ ఉట్టి దగ్గర చేరాడు. ఆ ఉట్టి నిండా ఒక ఉట్టి నిండా వెన్న ఉన్నది. ఆ ఉట్టి అందుకోవడానికి ప్రయత్నించాడు, అందలేదు. వెంటనే ఒక రోలు తిరగవేశాడు, ఎక్కాడు. ఇప్పుడు ఆ రోలు మీద ఎక్కగానే అదో స్టూల్లో ఉపయోగపడింది, ఒక పీటలో ఉపయోగపడింది. ఆ పీట మీద నిలబడి ఉట్టి మీద ఉన్న వెన్న తీసేశాడు కొండతో సహితంగా కిందకి తీసి. తాను తినడం లేదట వెన్న, ఆ ఇంటి గోడ మీద ప్రహరీ గోడ మీద కోతులు కూర్చునున్నాయి. అందులో ఎర్ర మూతి కలిగిన కోతి ఒకటి ఉంది. బృందావనంలో ఎక్కువగా పండు కోతులు ఉంటాయి, కొండముచ్చులు తక్కువ అక్కడ. ఆ పండు కోతిని ఒక్కొక్కదాన్ని పిలిచి, కోతి కడుపు నిండా తిను, మా ఇంట్లో బోలెడన్ని కొండలు ఉన్నాయి, అన్ని కొండల నిండా వెన్నుంది, మా అమ్మ పిసిని కొట్టు పెట్టపోయిననే పెడతానే అని ఆ కోతికి పెట్టేట. వికచ కమలనయ్యన్న వేరొక ఇంటిలో వెళ్ళయ్య రోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టి మీద వెన్న ఉలుకుచు ఒక కోతి పాలు చేయుచున్న వాలుగనియే. ఈ పద్మాక్షి ఒక ఇంటిలో, అది కూడా శరణు కోరిన తర్వాతే చూడగలిగింది. ఆ విషయం మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఆవిడ బాబు దొరుకునైనా నువ్వు ఎంత వెతికినా కనపట్టడం లేదనుకోగానే ఆ ఇంట్లో దొరికాడు. ఆ దొరికినప్పుడు కూడా ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? రోలు తిరగేశాడు, ఎక్కాడు, ఉట్టి మీద ఉన్న వెన్న కొండ దింపాడు, అందులో ఉన్న వెన్నని ఉలుకుతూ పైగా అంటే అలా తిప్పుకుంటూ తిను 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 అంటున్నాడు కోతికి. భయపడకుండా మళ్ళీ ఆవులకి అన్నం పెట్టేటప్పుడు కొంతమంది భయపడతారు వెనక్కి వెళ్ళి, అలా కాకుండా కోతి దగ్గరికి వెళ్ళి ఏమీ భయపడకుండా నోట్లో పెడుతున్నట్ట. అసలు మనం భయపడవలసింది కోతులకి ఆవులకి కాదు, మనుషులకి అన్నాడు ఆయన. మనుషులే ప్రమాదకారులు, కొంపలం ఉంచేది ఏదైనా ఉంటే మనుషులే. పాపం కోతులు మహా అయితే గీరుతాయి, ప్రేమగా పెడితే మన జోలికి రావు. బృందావనంలో కూడా కోతులు పళ్ళు ఇచ్చేస్తే జోలికి రావండి, ఆ పండో కళ్ళదోడో పిక్కుపోతాయి తప్ప అనవసరంగా జోలికి రావు మనిషిలోకి. అలాగే ఆవులు ఎంత కోమలంగా ఉంటాయో, అవి ఎందుకు పొడుస్తాయి? అవి ఆత్రంగా మన చేతిలో ఏమైనా ఉన్నాయేమో అని తినడానికి ఇలా మూతి పెడతాయి. మనం ఈలోపు కంగారెడిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం. పశువులు సాధ్యమైనంత వరకు ప్రమాదకరంగా ఉండవు, ఏదో క్రూర మృగాలను పక్కన పెడితే. కానీ మానవుడట క్రూర మృగాల కంటే, కొమ్ములున్న వాటి కంటే, కోరలున్న వాటి కంటే ప్రమాదకరుడు. వాడు చెయ్యలేని పాపం అంటూ ఉండదు. అందుకనే శ్రీకృష్ణుడు ఆ ఉట్టి మీద వెన్న ఉలుగుతూ ఒక కోతికి పెడుతున్నాడు. ఆ కోతికి ఎందుకు పెడుతున్నాడో తెలుసా? దీనికి సూరదాస్ గారు చెప్పారు, ఆ కోతి సామాన్యమైన కోతి కాదటండి, అది అంగదుడి వంశంలో కోతిట. అది అంగదుడు ఒకప్పుడు చాలా సేవ చేశాడు. ఎంత సేవ చేశాడు? వాళ్ళ నాన్నని చంపినా రాముడి మీద కోపం పెట్టుకోలేదు, రాముడు దేవుడిని వెంటబడ్డాడు. అందుకని సుగ్రీవుడికి పిల్లలు లేరు. ఒక అంగదుడి వంశంలో పుట్టినటువంటి తరతరాలుగా త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు వచ్చిన కోతి అది. అందుకని మీ తాత 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 ముత్తాతల వాళ్ళు ఎప్పుడో రామావతారంలో మాకు సాయం చేశారు, ఆ సాయం చేసిన ఖాయం నీది, అందుకే ఖాయంగా ఈ నవనీతం నీకే అని వెన్న పెడుతున్నాడు. ఎప్పుడైనా మన వంశంలో వాళ్ళు ఇంత ఉపకారం చేస్తే భగవంతుడు ఆ వంశంలో వాళ్ళకి ఏదో రకంగా అన్నం పెడతాడని అంతరార్థం, గుర్తుపెట్టుకోండి. అదే పుణ్యం ఎక్కడికి పోదు. ఎవరైనా ఇవాళ ఐశ్వర్యం అనుభవిస్తున్నారంటే వాళ్ళ పెద్దల పుణ్యం అని అంటున్నావా లేదా? పెద్దల పుణ్యం పిల్లల్ని కాపాడుతుంది. పెద్దలు ఎంత ఎక్కువ పుణ్యం చేస్తే అంత కాపాడుతుంది. ఇవాళ మహానుభావులకి ఇంత సేవ చేస్తే ఆ సేవ ఎక్కడికి వృధాగా మాత్రం పోదు, గుర్తుపెట్టుకోండి. యావజ్జీవితము రక్షిస్తుంది, శరీరం విడిచిపెట్టక కూడా వస్తుంది. ఒకనొకప్పుడు యమధర్మరాజు గారి దగ్గరికి ఒక పరమ పాపాత్ముడు వెళ్ళాడు. మనకి స్కాంద పురాణంలో కథ ఉంది. అతినీచుడు ఒక దౌర్భాగ్యుడు, ఎన్నో పాపాలు చేసి దొంగతనాలు చేసి హత్యలు చేసి యమలోకానికి వెళ్ళాడు. యమలోకానికి వెళ్ళగానే చిత్రగుప్తుడిని వీడు ఏమేం చేశాడంటే, అసలు జీవితంలో ఒక్క పుణ్యము లేదండి, అన్ని పాపాలేనండి, వీడికి ఇన్ని శిక్షలు ఇవ్వాలండి అన్నట్టు చిత్రగుప్తుడు. ఆఖరణ అరెరే వీడు ఒక చిన్న పని చేశాడండి. ఏమిటది? ఒకసారి ఒక ఆయన పురాణం చెప్పడానికో హరికథ చెప్పడానికో వెడుతున్నట్ట. ఇలాగా ఏ శారదాపీఠానికో హరికథ చెప్పడానికి రాబోటోడు ఒక ఆయన వస్తున్నాడు. ఆ వస్తూ ఉంటే నడిచి రాలేక కాళ్ళు లాగి, బాబు కాస్త నన్ను ఫలానా తోటకి తీసుకెడతావంటే తన బండి ఎక్కించుకుని ఈయన అక్కడికి తీసుకెళ్ళాట. ఎట్ల బండిలో పురాణం చెప్పే ఆయన్ని తీసుకెళ్ళి ఆ పురాణం చెప్పే పందిరి దగ్గర దిగబెట్టి విడిచొచ్చాడండి. ఆ ఒక్క పుణ్యం ఉందండి అన్నట్ట. ఇంకేమున్నాయి వీడికి పాపాలు? ఒక పౌరాణికుండి పురాణం చెప్పడానికి తీసుకెళ్ళాడు కాబట్టి వీడి పాపాలన్నీ తొలగించి వీడి స్వర్గానికి పంపి అన్నాడు యముడు. అంటే ఒక వ్యక్తిని ఒక సత్కార్యానికి, అది కూడా భాగవత కథ, ఒక దేవకథ, హరికథ చెప్పడానికి తీసుకువెళ్ళినంత కారణం చేత వాడి పాపాలు పోయాయంటే వాడికి ఆ చిన్న పుణ్యం ఎంత కాసిందో ఆలోచించండి. జీవితంలో ఒక్కసారి ఇలాంటి మంచి పని చేస్తే భయంకర క్రూర కఠోర నరకాల నుంచి రక్షిస్తుంది అది. ఇంకా నిరంతరం ఇలాగా పుణ్యాలు చేసేవాళ్ళు, ఎన్నెన్నో దానాలు చేసేవాళ్ళు, సత్కార్యాలు చేసేవాళ్ళు, గోవుల్ని పెంచేవాళ్ళు, ప్రదక్షిణలు చేసేవాళ్ళు, నైవేద్యాలు అందించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళకి ఆ వంశంలో ఉన్న పిల్లలకి క్రమక్రమంగా శుభాలే కలుగుతాయి. కాబట్టి మన వంశం తరించాలంటే ముందు మనం పుణ్యం చెయ్యాలి. మన పుణ్యం రాబోయే తరాన్ని కాపాడుతుంది. ఒక్కోసారి కష్టాలు వస్తాయి, ఎందుకు రావు, ఎంత గొప్పవాడికైనా వస్తాయి. ఏదో చిన్నో చితకో చేసిన స్వల్ప పాపాల వల్ల కష్టాలు వస్తాయి. కానీ విసుక్కోకుండా అప్పుడే కనుక పుణ్యం చేయడం మొదలు పెడితే అప్పుడు ఈ కష్టాలు తొలగుతాయి, శుభాలు కలుగుతాయి. ఎప్పటి కదండి ఇది ఎంత గొప్ప విచిత్రంగా ఉంటుందో ఆలోచించండి. సూరదాస్ గారు అంత అద్భుతంగా రాశారు. ఎప్పుడో అంగదుడు రాముడికి చేసిన సాయానికి త్రేతాయుగం ఎక్కడ, ఎక్కడ ద్వాపరయుగం, ఆ అవతారంలో చేస్తే ఈ అవతారంలో కృష్ణుడు ఆ వంశంలో వాడికి చేత్తో వెన్న పెడుతున్నట్ట. శ్రీకృష్ణుడి చేతి వెన్న తిని ఆయన చేతి స్పరిశకు నోచుకున్న కోతికి మళ్ళీ జన్మ ఉంటుందా? హరికి మరియు జన్మము గలదన్నాడు. హరి అంటే కోతి, హరి అంటే కోతిని కూడా అర్థం, కప్ప అని కూడా అర్థం, చాలా అర్థాలు ఉన్నాయి, సింహం అని అర్థం, విష్ణు అని అర్థం. కాబట్టి ఆయన చేతి స్పరిశకి, హస్తస్పరిశకు నోచుకున్న ఆ కోతికి మళ్ళీ పునర్జన్మ లేకుండా చేశాడు. ఇప్పుడు ఈవిడేం చేసింది, కృష్ణ దొరుకంటే దొరికాడుగా, దొరకగానే మళ్ళీ ఏముందో తెలుసా, నువ్వు ఎక్కడికెడతావరా, నేను తలుచుకుంటే పట్టుకోలేనా అంది మళ్ళీ. అంటే అంతలోనే క్షణంలో మార్పు వస్తుంది. సాధకులలో కూడా ఒక క్షణం క్రితం దొరకకపోతే ఒరే నేను ఎక్కడున్నా దొరకరా బాబు నీకు దండం పెడతాను అన్నదే. ఇప్పుడు మళ్ళీ వాడు దొరకగానే కోపం తెచ్చుకుని నేను నీ తల్లిని రోయ్, ఆ మాత్రం పట్టుకోలేను అనుకున్నావా, నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటాను రోయ్ అందిటి. మళ్ళీ మన ఇంటిలో ఉన్న వెన్న నువ్వు తినడం కాక కోతులకు పెడతావా, ఇంట్లో ఉన్న సంపద అంతా తగల పెడతావా అని కొంచెం చిరుకోపం నటించింది. నిజానికి ఆవిడికి ఆయనకి కోతికి పెట్టడం ఇష్టమే, అయినా పిల్లల్ని మందలించాలిగా మరి దారిలో పెట్టాలి, లేకపోతే కుండలు పగలు కొడతాడు, పెరుగు పాడు చేస్తున్నాడు, మజ్జిగ పాడు చేస్తున్నాడు. తినడం ఒక ఎత్తు అయితే పాడు చేయటం ఒక ఎత్తు అవుతుంది, పాడు చేసింది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాడు చేస్తున్న పిల్లల్ని కాపాడుకోవడం కోసం ఒక్కొక్కసారి పాడు దెబ్బ పాడు కొట్టాలి. ఇలా అనుకుని ఆవిడ వెంటనే ఒరే ఎక్కడికెడతావురా, ఆగు నేను పట్టుకుంటానందట. కని చేతను సెల్లగోల పట్టికొనుచు కానింబు కానింబురా తనయ ఎవ్వరి ఎందు చిక్కువడనే దండంబునుంజందనే వినివారంబును వందనే వెరపునే విభ్రాంతియుంజందమున్ననియో నీవిటు నన్ను గైకొనమి నేడా రీతి సిద్ధించునే. చేతిలో ఉన్న కొరడాకర్ర అలా చెడిపించింది, టప 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 కొట్టింది. కొట్టి ఆయన కొట్టట్లా గాల్లో ఇలా కొట్టింది. మళ్ళీ ఆయన ఒక దెబ్బ కొట్టలేదు ఆవిడ, ఆవిడకన్నా బలహీనత అది. కొంతమంది తండ్రులు అంతే, పిల్లల్ని ఏమనలేరు, అమ్మంటారు మళ్ళీ మాట్లాడుకుంటారు, చల్లబడిపోతారు. అలాగా చల్లబడిపోయి అయినా సరే ఈ కుర్రవాడిని పట్టుకోకపోతే ఎలాగానని మళ్ళీ కొరడాకర్ ఒకసారి గాలిలో చెలిపించి, నాయన ఇంతవరకు నువ్వు ఎవరికి దొరకలేదట, ఎవరు నిన్ను పట్టుకోలేకపోయారట, నారదుడు చెప్పాడు నువ్వు ఎవరికి అంత తేలిగ్గా దొరకవని. అలా ఎవరూ పట్టుకోలేరు, నన్ను ఎవరూ భయపెట్టలేరు, నన్ను ఎవరూ ఏమీ చెయ్యలేరు అని ఈ మధ్యన రెచ్చిపోయి నీ ఇష్టం వచ్చినట్టు అల్లరి పనులు చేస్తున్నావా, ఇవాళ అలా దొరుకుతుంది అనుకుంటున్నావా, నిన్ను ఏమైనా పట్టుకుంటాను. కన్న కొడుకువి, చిన్నపిల్లవాడివి, నీకే ఇంత పొగరుంటే నిన్ను కన్న తల్లిని పెంచిందాని నాకెంత ఉండాలి రోయ్, నిన్ను వదిలిపెట్టను రోయ్, నేడా రీతి సిద్ధించిన ఇవాళ అలా చల్లదు అంటూ ఆ కర్ర వచ్చుకుని వెంటబడింది. అప్పటిదాకా ఉట్టి మీద ఉన్న వెన్న రోలు మీద ఎక్కి నిలబడి కోతికి పంచిన ఆయన చక్కరి కిందకు దూకేశాడు ఆ రోలు మంచి, అమాంతంగా పరుగు పందెం మొదలెట్టాడు. అదొక విచిత్రమైన దృశ్యం. గజ్జలు గల్లని మ్రోయగ అజ్జలు ద్రొక్కుటలు మాని అతి జవమున యోషి జనములునగ తల్లియుతన పద్జంజనుదేరన తడు పరువిడిన దీప. ఆయన కాళ్ళకి గజ్జలు ఉన్నాయి, కాలికున్న గజ్జలు. పూర్వం అందరూ కూడా కాళ్ళకి బంగారు నూపురాలు ధరించేవారు. ఆడ మగ అనే తేడా లేకుండా అందరూ కూడా బంగారంతో తయారు చేసిన నూపురాలు ధరించేవారు. ఇప్పుడు కలియుగంలో ఎందుకు బంగారం నూపురాలు ధరించద్దంటున్నారంటే మొగుళ్ళు కొనలేక అని నేననలేదు, వ్యాసుడు చెప్పాడు. మళ్ళీ నా మీద పడకండి. భవిష్య పురాణాలు ఏమన్నారంటే కలియుగంలో బంగారం రేట్ ఎక్కువైపోతుంది, అందుకని అలా కొండం ఇష్టం లేక ఎవడో ఒకడు పుట్టిస్తట. ఆడవాళ్ళు కాళ్ళకి బంగారం పెట్టుకోకూడదా, ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా పెట్టుకోకూడదు అంటారు. నిజంగా పెట్టుకోవచ్చని ఈ విషయం నాలాంటి వాడు కర్మగాలు చెప్పాడు అనుకోండి వీళ్ళంతా ఒళ్ళు మండిపోతుంది. అనవసరంగా కిరికెడి ఇక ఇంటికి వెళ్ళాక కొనమంటారని. కాబట్టి నిజంగా బంగారం పాదాలకి ఉండడం చాలా మంచిది. పాదంబులందున్న లక్ష్మి సువర్ణ రూపంబున గృహ సామగ్రిని ప్రసాదిస్తుంది అని. మీకు ఇదివరలో కూడా ఇక్కడ మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్ర చెప్పాను. అందులో ఈ కాళ్ల గజ్జల దగ్గర స్థానంలో కనుక లక్ష్మీదేవి ఉంటే వాళ్ళకి చాలా తొందరగా ఇల్లు వస్తుంది. గృహయోగం కావాలంటే బంగారాన్ని తప్పక స్త్రీలు నూపురములు రూపంలో పాదాలకి ధరించాలి అని. అది లేకపోతే వెండి, వెండి కూడా లేకపోతే సేవెండి, అది లేకపోతే ఏదో వండి, మొత్తం ఏదో ఒకటి నూపురాలు ధరించాలి. పూర్వం మగవాళ్ళు కూడా ధరించేవారు. అందులో శ్రీకృష్ణుడు ఆఖరికి పట్టాభిషేకానికి వెడుతున్నప్పుడు కూడా, ద్వారకా నగరానికి వెడుతున్నప్పుడు కూడా కాళ్ళకున్న గజ్జలు శబ్దం చేశాయని చెప్పారు. స్త్రీ పురుషులిద్దరూ కొన్ని ఆభరణాలు సమానంగా ధరించేవారు. ఇప్పుడు కలియుగం కనుక అసలు బంగారం ఆడవాళ్ళకే లేకపోతుంది, ఇక మగవాళ్ళు ఏం పెట్టుకుంటారు? ఈ బాధలు పడలేక తొలగించుకుని ఉంటారు బహుశా, కాలప్రభావం మారింది కనుక. కానీ కృష్ణుడి కాలికి మంచి గజ్జలు ఉన్నాయి. ఆయన గల్లు గల్లు మని ఈ గజ్జలు మోగుతూ ఉండగా ఇంకా అక్కడే చిందులు తొక్కడం మాని మహావేగంగా రోలు మించి కిందకు దూకేసి పరుగు పందెం మొదలెట్టాడు. ఆయన పరిగెడుతూ ఉంటే ఆడవాళ్ళంతా పకపకా నవ్వారు. ఎందుకు నవ్వారో తెలిసిన, ఈ యశోదాదేవి ఆయన పట్టుకుంటానదిగా, పట్టుకోమనండి చూద్దాం అని. యోషిజనములు నగ ఆడవాళ్ళంతా ఎందుకు పకపకా నవ్వారంటే, కేవలం రెండు కారణాలు ఉన్నాయండి. ఒకప్పుడు మేమంతా వచ్చి మీ పిల్లవాడు మా ఇళ్లల్లో పాలు పెరుగు మననివ్వడం లేదు, ఆయన దొంగతనం చేశాడంటే మా అప్ప ఏమీ చెయ్యలేదు అని మందలించి పంపావా, ఇప్పుడు నీ ఇంట్లో కూడా బాగా కుండలు పగలు కొట్టాడుగా, పట్టుకో చూద్దాం, మేము పట్టుకోలేకపోయాం, నువ్వైనా పట్టుకుంటే చూసి ఆనందిస్తాం అని వాళ్ళంతా సంకలు కొట్టుకుని ఆనందంతో ఎగిరి గంతులేశారట. నిజంగా వాళ్ళందరూ అలా ఉంటారా? మీకు ఈ భాగవతంలో ఒక విషయం చెప్పాలి. ఇక్కడ వాళ్ళు కుండలు పగలగొట్టగానే, పాలు పెరుగు తాగ్గానే, అమ్మా యశోద నీ కొడుకు మా ఇళ్లల్లో పాలు పెరుగు బతకనివ్వడం లేదని కంప్లైంట్ ఇచ్చిన వాళ్లే మర్నాడు ఒక్కరోజు కృష్ణుడు వాళ్ళ ఇంటికి అడుగు పెట్టకపోతే అన్నం తినలేకపోయారు. వాళ్ళకి ఇష్టం తినడం పై కబుర్లు చెబుతారు, అంటే ఇష్టంతో కూడినటువంటి కోపాన్ని నటించేవారు అన్నమాట. అందులో చెప్పేటండి, స్వయంగా వ్రజభాగవతంలో అయితే ఒక్కరోజు కృష్ణుడు కావాలని వెళ్ళలేదట. మా అమ్మ దగ్గర చెప్పారుగా నేరాలు, ఇక నీ రానన్నాడు. ఆనగానే అందరూ వచ్చి, నాయన నాయనకి పుణ్యం ఉంటుందిరా, ఈ కుండంతా పాడైపోతుందిరా, నువ్వు లేకపోతే ఈ కుండలో ఉన్న పెరుగులో రుచి లేదు, నీకు పుణ్యం ఉంటుందని బతిమాలు తినిపించారట. ఆయన ఎటువంటి వాడంటే వాళ్ళ చేత బతిమాలించుకుని మరీ దొంగతనం చేసేట. ఆయన పరమాత్మ లక్షణం అదే, ఆయన మన వెంటపడటం కాదు, మనం కూడా ఆయన వెంటపడేలా చేస్తాడు. ఈ భక్తుడు ఒకసారి ఆయన వెంటపడితే ఆ తర్వాత ఆయన వదలడు, ఆయన లక్షణం అది. అందువల్లే వాళ్ళు ఇప్పుడు ఈసారి యశోద ఏం చేస్తుందో చూద్దామన్నట్టుగా నవ్వారు. ఆయన పరుగెడుతున్నాడు, ఆడవాడు నవ్వుతున్నారు, తల్లి కొరడా కర్రబొచ్చుకుని వెంట పరిగెత్తింది. మహాద్భుతమైన పరుగు పందెం అది. అక్కడ ఒక ఇంట్లో 84 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభం పక్క నుంచి ఆ స్తంభం, ఆ స్తంభం పక్క నుంచి ఈ స్తంభానికి ఇలా చుట్టూ తిరుగుతూ స్తంభాల చుట్టూ గిరికీలు కొడుతున్నట్టు ఆయన. ఈవిడ పాపం ముసలావిడ, 60 నిండాక పుట్టాడండి. ఈయనకి 2 నిండాయి, ఆవిడకి 62 నిండాయి. 62 ఆవిడ 2 బాలుండి ఏం పరిగెత్తి పట్టుకోగలుగుతుంది? అయినా సరే మొండిగా పరిగెడుతోందిట. స్తంభాధికం బుల్లు తన్నకు నడ్డం పైన ఇట్టట్టు చని పట్టని నివాణి, ఏ దశ వచ్చునో ఇది అని పలుమారు సురుగుచు క్రేగంట చూచువాని, తప్పు సైరింపు ఇంకా దొంగిల బోవ నేనని మును ముట్ట ఏడ్చువాని, కాటుక నెరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని, కూడవారి పట్టుకొని వెర్రపించుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు అలిగి కొట్ట చేతులాడకపోగోడి కరుణతో డబాలు కట్టదలచి. స్తంభాలు అడ్డం అవుతున్నాయి, ఆయనేమో వేగంగా పరిగెడతాడు, ఈవిడ పరిగెత్తలేక స్తంభానికి ఢీ కొట్టి కింద పడిపోతుంది, పట్టుకోలేకపోయింది కాసేపు. ఇంతలో కృష్ణుడు ఏం చేశాడు, అమ్మ పడిపోయి లేవగానే పరిగెత్తడం మానేసి ఇలా దొంగచూపులు చూసి ఏ పక్క నుంచి వచ్చి పట్టుకుంటుందో అన్నట్టుగా ఈ కంటి కొలుకులతో చూడటం మొదలెట్టాడు, క్రీగంట చూస్తున్నాడు. మధ్య మధ్యలో, అమ్మా ఈ ఒక్కసారికి క్షమించే, ఇంకెప్పుడు వెన్న తిన్న కదా, తింటే తిన్నాను కోతికి పెట్టను, నీకు పుణ్యం ఉంటుంది కొట్టకే, నన్ను పట్టుకోకే, ఈ తప్పు క్షమించే అని ఏడవడం మొదలెట్టాట. ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోవనేనని మునుముట్ట నేర్చువాని, ఈ తప్పు క్షమించు ఇంక దొంగతనం చెయ్యను అని ముట్టుకోవడానికి ముందు ఏడుస్తున్నట్ట. అక్కడెక్కడో కొరడాకర్ ఎలా అంటే అమ్మో అని ఏడవడం మొదలెట్టాడనమాట. కొట్టినట్టే మునుముట్ట అంటే ముట్టుకోవడానికి ముందే ఏడవడం అన్నమాట. కొంతమంది అలాగే నటిస్తారులేండి, బాబోయ్ అని భర్త ఎప్పుడైనా కోపంతో చేయొత్తాడంటే అమ్మ బాబోయ్ నన్ను కొట్టేశాడు అంటుంది ఒక ఆవిడ. అలా అయ్యింది కూడా. అలా కృష్ణుడు కూడా కాసేపు ముట్టుకోకుండానే ఏడవడం మొదలెట్టాడు. ఈలోపు అమ్మ మళ్ళీ కింద నుంచి లేచి కర్ర పుచ్చుకుని వెంటబడింది. ఆయన అసలే నల్లని ముఖం,
దాని తోడు కళ్ళకి కాటుకు పెట్టింది వాళ్ళమ్మ. ఈ కాటుకు ఇలా నులువేసుకుని ఈ కాటుకు ముఖం అంతా పూసుకున్నట్ట. ఆ పూసుకుంటే ఈ నల్లని ముఖానికి ఈ కాటుక అంటుకుని అదో వింత శోభ, అందంగా కనబడుతోంది ముఖం. ఈ కాటుక నిరయంగా కన్నులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువా అని. కాటుకతో కూడిన కన్నీళ్ళు వస్తూ ఉండగా అది ముఖమంతా పులుముకుంటూ ఒళ్ళంతా పులుముకుంటూ ఇలా ఇలా రాసేసుకుంటూ కాటుక అమ్మే ఇంక నన్ను కాటుక బాబోయ్ అంటున్నాడు ఆయన. ఆ కంఠం కూడా నిమిషానికి ఒక కంఠం అంట అది. ఈ క్షణంలో ఏడుపు కంఠం, అంతలోనే నవ్వు కంఠం, అంతలోనే మళ్ళీ బెంగ కంఠం, మళ్ళీ అంతలోనే ఆ పట్టుకో అండం. కాసేపు నవ్విస్తాడు, కాసేపు ఏడిపిస్తాడు, తాను ఏడుస్తాడు, ఎక్కిరిస్తాడు, ఇలాగా రకరకాల శబ్దాలు చేస్తూ పరిగెడుతున్నాడు. సనక సనందనాది యోగేశ్వరేశ్వరుడు ఆయన వెంటపడి పట్టుకుందామని ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ హృదయములకు చెక్కలేదు ఆయన. పాపం నారదుడు రోజు ఆయన పట్టుకుందామని ఆయన వెంటే పడతాడు, ఆయనకి చెక్కలేదు. అటువంటి వాణ్ణి పట్టుకుంటానని బ్రహ్మాదులు కూడా పట్టుకోలేని పరమాత్మ వెంట అతి ప్రయత్నంతో పడింది ఆవిడ. మరే నాయన ముసల్దాన్ని ఎందుకురా ఏడిపిస్తావు, దొరకరా దొరకరా అందిట పట్టుకోలేక. దొరకరా దొరకరా అందుగా ఒకసారి కదట మొమ్మారు దొరుకునాయనా 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 అంది. మూడు సార్లు పాపం తల్లి దొరుకు అంటే దొరికేస్తాడు ఆయన. అందుకని ఆ ప్రేమకి సరేలే దొరికేలే అని మనస్సులో అనుకున్నాడు. తక్కునొచ్చి ఆ కుడి జబ్బ పట్టేసుకుంది. తీరా పట్టుకుని కర్ర ఎత్తి కొట్టబోయి ఆ కర్రని కింద బారేసింది. అంటే అలిగి కొట్ట చేతులాడక చేతులు ఆడలేదు. చూస్తూ చూస్తూ ఆయన ఎప్పుడైనా ఆవిడ కొట్టగలదా? అసలా ముఖం చూస్తే ఎటువంటి దౌర్భాగ్యుడైనా కరిగిపోతాడు. శత్రువులు కూడా చంపే చంపడానికి వచ్చి కూడా ఆయన ముఖం చూస్తే తల్లబోతారట. అటువంటి సౌందర్యం అది. రావణాసురుడు రాముడి ముఖాన్ని చూసి ఆశ్చర్యపోయాడు, కంసుడు కృష్ణుడు చూసి తెల్లబోయాడు. ఏంటి అంత ప్రాణశత్రువులు కూడా, శాపవశాత్తు పుట్టిన నీచాతి నీచ క్రూరులైన రాక్షసులు కూడా ఆ ముఖమును చూచి కరిగి ఏమీ చేయలేకపోతున్నారంటే కన్నతల్లి ప్రేమైక స్వరూపిణి ప్రేమభక్తి స్వరూపిణి అయిన యశోదాదేవి ఏం కొట్టగలదు? అందుకే అలిగి కొట్టలేక కర్ర కింద పారేసి అతన్ని పట్టుకుని కాసేపు నా తలకాయ పట్టుకుంటున్నాను రా బాబు నేను కొట్టలేక అంది. ఇప్పుడు ఆవిడకు లోపల బెంగ పట్టుకున్నది. వీణేం చెయ్యటం, లేక లేక పుట్టాడు, అలాగా గారం చేసి పెంచాను. గారం చేసి పెంచడం వల్ల ఏమో పాడైపోతున్నాడు, పాడైపోతున్నాడు కదా అని కర్ర పెట్టి కొడదామంటే చేతులు ఆడటం లేదు, పోని వదిలేద్దామంటే భవిష్యత్తులో పాడైపోతాడేమో, చదువు సంధ్య లేకపోతే ఎవరు పోషిస్తారు అని ఆలోచనలో పడిందట పాపం ఆవిడ. బాలుడి తండ్రిని భావిల్తునౌదునా ఏ పెద్దలును నేరరి క్రమంబు వెర్రపుతో నా బుద్ధి వినిపింతునందునా తనుదానయ్యై బుద్ధి దప్పకుండు వెర్రపెరుంగుటకునై వినిపిల్తునా కలిగిలే కొక్కడుగాని లేడు ఒండరుంగక ఎంట నుండెడినందునా చొచ్చి చూడనిదొక్క చోటు లేదు చొచ్చి చూడనిదొక్క చోటు లేదు తన్నునెవ్వరైనా తలపోయబారడి యోజలేదు భీతి ఒకటి ఎరుగడు ఎల్లమి నోరకుండడు ఎక్క సఖ్యములాడు పట్టి శాస్తి చేయు భంగి ఎట్లు. వీడు పిల్లవాడు కదా, క్షమించి విడిచిపెడదాం, చూస్తూ చూస్తూ తంటి పిల్లవాడిని కొట్టడం ఎలాగా అని నేను ఎప్పుడైనా అనుకుందామా అంటే అది మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు క్షమించి విడిచిపెడితే వాడు పాడైపోతాడని, భవిష్యత్తులో లోక కంటకుడవుతాడని, విద్యా వినయములు లేకుండా పోతాడని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి పెద్దలైన వాళ్ళు చిన్నపిల్లలు పాడైపోతూ ఉంటే చూస్తూ చూస్తూ మందలించకుండా తిట్టకుండా కొట్టకుండా వదలకూడదు పోని. నాలుగు చితక్కొడదామా అంటే లేక లేక పుట్టాడు, ఇక పిల్లలు పుట్టరని అందరూ చెప్పిన సమయంలో పుట్టాడు. అందుకని కలిగి లేకొక్కడు కాని లేడు, లేక లేక ఇక పిల్లలు పుట్టాలనుకున్న సమయంలో పుట్టాడు. కాబట్టి ఏం చేయాలి? కాస్త బెదిరిస్తే ఏమైనా దారిలో పడతాడేమో. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో పడుండరా, ఇంత ఇల్లుంది ఇంట్లో ఆడుకోండిరా, మట్టి తినద్దురా, పెరుగు కొండలు పగల కొట్టద్దురా అని ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా వెళ్ళని చోటంటూ లేకుండా అన్ని చోట్లకి పోతాడు. చొచ్చి చూడని ఒక్క చోటు లేడు. అంటే ఈతడు చూడని ప్రదేశం లేదు, ఈతడు లేని ప్రదేశం లేదు. సర్వాంతర్యామి అన్నది ఆవిడ తెలియకుండానే అన్నది. ఈయన లేని ప్రదేశం లేదు, అంతటా ఉంటాడు. మరి ఇదేం మాయో? తనని గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటారనే వెంగలేదు. మహాత్ములు ఇతరులు ఏమైనా అనుకుంటారనే బెంగ పెట్టుకోరు, గుర్తుపెట్టుకోండి. నిందా స్తుతులకు అతీతుడని అంతరార్థం. ఇప్పుడు మీరు తిడితే ఎంత, నాకు పొగిడితే ఎంత. పురాణం బాగుందని మెళ్ళో దండేస్తే పొంగిపోయేది లేదు, ఎందుకు పనికిరాదన్నంత మాత్ర చేత పొంగిపోయేది లేదు. భగవంతుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ప్రసాదించిన వాక్కును అందిస్తాం, మా శక్తి ఏమీ లేదు, మా శక్తి ఉందనుకుంటే భ్రమ. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు ఏమిటి నియమం అంటే, తనని గురించి ఒకరేదో అనుకుంటారనే భయము భీతి విడిచిపెట్టి ప్రవర్తిస్తారు. ఆయన అటువంటి వాడని చెప్పడం అన్నమాట, తన్నునెవ్వరైనా తలపోయేవారిడి యోజ ఒకటి లేదు. తనని గురించి ఎవరైనా ఏదైనా చెడ్డగా అనుకుంటారా మంచిగా అనుకుంటారా అనే ఆలోచన లేదు అతనికి. భీతి ఒకటి ఎరుగడు, భయం అసలు ముందే ఎరగడు. మరి ఎలాగే తండ్రి పోని ఊరుకుందామంటే ఎక్కసక్యములాడు, ఎలమి నూరకుండడు ఎక్కసక్యములాడు, ఊరుకునే ఉండడు. ఊరుకోరా బాబని చెబితే ఎక్కసక్కాలాడతాడు, వేళాకోళాలాడతాడు, ఎక్కిరిస్తాడనమాట. ఇలా నాలికి బయట చీటికి బయటకిట అంటాట, అలా అనేస్తూ ఒళ్ళు మండిందిట వాడికి. అది అక్కడ గొడవ, నాలికి బయట పెట్టి మరీ నన్ను ఎక్కిరిస్తాడా, వీడిని పట్టుకుని శాస్తి చెయ్యాలి, కొట్టలేం అయినా వాడిని శిక్షించాలి ఎలాగా అనుకుని అతని కేసి తిరిగి దెప్పింది. ముందు ఆలోచన తర్వాత వచ్చింది, కానీ ఆ తర్వాత ఏమని తెప్పింది, వీరెవ్వరు ఎప్పుడైనా పిల్లల్ని నువ్వు నువ్వు ఒరే అనవలసినటువంటి తల్లి ఏమండో అందంటే అర్థం ఏమిటి, వ్యంగ్యం, కోపం. అందుకని తమరెవరండి అందనమాట. వీరెవ్వరు శ్రీకృష్ణులు గారా, ఎన్నడు నువ్వెన్న కానరట కదా, చోరత్వం వించుకయును నేరరట ధరిత్రి నిట్టి నియతులు కలరే. వీరెవరండి, ఓహో శ్రీకృష్ణులు గారంటే తమరేనా బాబు, ఎప్పుడు వెన్నముఖం చూశారు కరెక్ట్గా, మా కృష్ణుడు ఎంత మంచివాడో అస్సలు వెన్నముఖం చూడలేదమ్మా, దొంగతనం అంటే అసలు ఎరగడు, భూలోకంలో ఇంత నిజాయితీపరుడు ఎవడన్నా ఉన్నాడా, నిజాయితీ సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఈయనకి ఇవ్వాలి, ఇటువంటి నిజాయితీపరుడు మరొకడు లేడు అని దెప్పి, ఆ దెప్పిన తర్వాత ఇక వ్యంగ్యం తట్టుకోలేక ముఖాముఖి మాట్లాడటం మొదలెట్టింది. వ్యంగ్యం పోయింది, వాచ్యం అయిపోయింది అనమాట. ఇంకా గారు గీరు నిజాయితీ పరులు అండం మానేసి, ఓరి ఎన్ని అల్లరి పనులు చేస్తున్నావురా నువ్వు, ఒక్కనాడైనా మీ అమ్మ మాట విన్నావా, అసలు నీవు చేసే పనులు ఒకటా రెండా అని ఆయన ఆవిడ తిట్టడం మొదలెట్టింది. తిట్టడం అనడం కంటే దెప్పడం మొదలెట్టింది. ఆ దెప్పుడు ఏమైందో తెలిసినా, భగవంతుడు ఎదురుగుండా ఉన్నాడు. ఆవిడేమో ప్రేమతో కూడిన వాత్సల్యంతో కూడిన కోపం రంగరించి తిట్టాలనుకుంటే స్తోత్రాలు అయ్యాయి ఆవిడికి, ఆయనకి, పరమాత్మకి ఆవిడ తిట్లన్నీ స్తోత్రములు అయ్యాయి. ఏముందో చూడండి, ఆవిడ తోయంబులివియని తొలగక చొచ్చదు, ఇవి నీళ్లు, నీళ్లలోకి వెళితే మునిగి చచ్చిపోతావు అన్నాను నేను చిన్నప్పుడు. చెప్పాంగా మనం, ఏడాది బాలుడే ఈత కొట్టడానికి పోయాడు యమునా నదిలోకి, ఇవి నీళ్లు, నీళ్లలోకి వెళితే మునిగిపోతావంటే వినిపించుకోకుండా నాకు నీళ్ళంటే భయం ఏమిటి, నీళ్ల మీద ఇసకేసి మరి వంతిని కడతానంటాడు, పైగా నేను చేపని అంటావు, ఏ నీళ్లల్లో అలా చేపలా ఈదగలవా అన్నది ఆవిడ. అంటే మత్స్యావతారం తెలియకుండానే ధరలవు గట్టయిన తరల నెత్త, అప్పుడప్పుడు నీళ్ళల్లో దూకి అడుగునున్న రాళ్ళు వీపు మీద పెట్టిలా పైకి తెలుస్తావు, నేను రాళ్ళెత్తుతా కొండలెత్తుతా అంటావు. అంటే కొండలెత్తింది ఏమిటి, కూరమవతారం, అందులో కూరమవతారం. మంటితో నాటలు మానవు, మట్టితో ఆటలు మాను అంటే మట్టి నా భార్యగా నేను పైకి ఎత్తుతా ముట్టితో ఎత్తుతానంటావు, అంటే వరాహావతారం. కోరాడేదున్నత స్తంభంబులు ఊపబోయదు, పెద్ద పెద్ద స్తంభాల దగ్గరికి వెళ్ళి వాటిని ఊపి వీటిని పగలగొట్టండి ఎవరైనా అందులోంచి బయటకు వస్తానంటాట, అంటే నృసింహావతారం. అన్యుల నల్పంబులు అడుగంగ బారదు, ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనికి మాలిన వస్తువులు మూడు అడుగులు ఇవ్వరా అని అడుగుతావు, ఇంత అల్పమైన వస్తువులు ఎందుకు అడుగుతావురా అంటే అందులో వామనావతారం. రాత వేటల చాలా రవ్వ తెచ్చదు, గొడ్డలు ఉచ్చుకున్నప్పుడప్పుడు నరికేస్తా అంటట, క్షత్రియుల యొక్క వేట చేసిన పరశురాముడు అన్నమాట. తర్వాత ఏమిటి, నీళ్లకు అడ్డంబు గట్టెదు, నీళ్ల దగ్గరికి వెళ్ళి ఇసక రాళ్ళు వేసి నేను వంతెన కడతా యమునా నది కనివట, వారధి కట్టిన రామావతారం అన్నమాట. అంబరంబు మొలకు నడుగవు, వస్త్రం కట్టుకోకుండా తిరుగుతావు అనగా బుద్ధావతారం. ముసలివై హరివృత్తి మొన్నయ్య చూచదు, అప్పుడప్పుడు రోకలు ఒట్టుచ్చుకుని నేను రోకలు ఉచ్చుకు తిరుగుతా చితక పొడుస్తా అంటాడు, ముసలి అంటే బలరామావతారం. ఇవన్నీ ఓ పక్కన పెట్టు. ఇంకా కల్కితనములేల పుత్రా, ఎందుకురా ఈ ఆడంగి వేషాలు అని ఒక అర్థం, ఈ నేర్పరితనం ఎందుకురా అని ఒక అర్థం. కల్కితనం అంటే జానతనం అని అర్థం అనమాట. అందులో అంతరార్థం తెలియకుండానే రెండు అవతారాలు ఒకేసారి వచ్చాయి. కల్కితనం అనే శబ్దమునకు ఆడతనం అని ఒక అర్థం, అనగా మోహిని అవతారం. కల్కితనం అంటే భవిష్యత్తులో కల్కి అవతారం ఎత్తబోతున్నాడు. పైకి అర్థం ఏమిటి, ఒరే ఎందుకురా ఇంత తెలివితేటలు చూపిస్తావు, జానతనాన్ని కూడా కల్కితనం అంటానమాట, అదెందుకురా అన్నది. అందులో అవతారాలు వచ్చాయి. ఇంక నిన్ను వంప వ్రాల్పనే నేరన నీయో నీవిటు క్రిందు మీదు ఎరుగకునికి. ఇంకా నిన్ను పట్టుకోలేను అనుకున్నావా, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను పట్టుకుంటాను. అండంలోనే నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను పట్టుకుంటాను అనగా నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తిన, వేషం అనే శబ్దం అనకు అవతారం. నువ్వు ఎన్ని అవతారాలు ఎత్తు, ఏ అవతారంలో ఉన్నా ఏ రూపంలో ఉన్నా నిన్ను గుర్తించే శక్తి నాకే ఉంది, ఎందుకంటే నేను మీ అమ్మని గనక. ఒక్క అమ్మకి మాత్రమే ఆ శక్తి ఉంది రోయ్, నిన్ను పట్టుకుని వంచి శిక్షించగలను, ఆ మాత్రం శక్తి లేదా అని పలికి ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ, ఆలలన్న గట్టె రోలన్ లీలన్ నవనీత చౌర్య లీలున్ ప్రియ వాగ్జాలున్ పరివిస్మిత గోపాలున్ ముక్తాలలామ ఫాలున్ బాలున్. ఆ యశోదాదేవి ఆయన్ని అక్కడ ఉన్న ఒక పెద్ద రోలు దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోలికి వేసి కట్టింది. ఆ కట్టినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు, ఆయన్ని ఎలా కట్టింది ఏమిటన్నదో పక్కన పెడదాం, అసలు ఆ వ్యక్తి ఎవరు, అంతటి వ్యక్తిని తీసుకెళ్ళి కట్టింది ఆవిడ. ఆ వ్యక్తి గోపాలుడు, ఇంద్రియములను అదుపులో పెట్టేవాడు, గోపికల్ని గోపాలకుల్ని పరిపాలించేవాడు, భూమిని ఉద్ధరించిన వాడు, సర్వకాల సర్వావస్థలలో మహాతేజస్శాలి అటువంటి వాణ్ణి రోటికి కట్టింది. నవనీత చౌర్య లీలుడు, ఇక వెన్న దొంగతనం చేయడంలో అంత గొప్పవాడు మరొకడు లేడు. ప్రియ వాగ్జాలున్, ఆయన మాట్లాడితే ఎవడైనా పరవశుడైపోతాట, అంత గొప్పవాణ్ణి కట్టిందిట. పరివిస్మిత గోపాలున్, ఎప్పుడు నవ్వుముఖంతో ఉంటాడు అటువంటి వాణ్ణి. ముక్తాలలామ పాలున్, ముత్యాలహారం చంద్రహారం నెత్తి మీద ధరించిన వాణ్ణి బాలుణ్ణి కట్టింది. ఇక్కడే ఓ తమాషా జరిగింది. ఆవిడ ఓ మంచి తాడు పట్టుకొచ్చింది. ఆ తాడు పట్టుకొచ్చి రోటికి కట్టాలనుకున్నది. అసలు రోటికి కట్టడం ఏమిటి, తాడుతో కట్టడం ఏమిటి, దీని వెనకాతలు ఒక సుగూఢమైన అత్యద్భుతమైన ధర్మసూక్ష్మం వేదాంత రహస్యం ఉన్నది. ఉలూఖలము అనగా జ్ఞానాజ్ఞాన వివేకము అనర్థం. కొంచెం తేలిగ్గా చెప్పుకుందాం ఇప్పుడు, వేదాంత పరిభాషను తేలిగ్గా చెబితే కానీ అర్థం కాదు కనుక. పూర్వం ధాన్యం పట్టుకొచ్చి రోట్లో వేసి దంచి బియ్యం తయారు చేసేవారు. ఇప్పుడు రైస్ మిల్లులు వచ్చాయి, అదేనా తిరిగే రోలు, మిషన్తో తిరిగే రోళ్ళు ఇవి. పూర్వం రోకళ్లతో రోట్లో ముందు ధాన్యం వేసి దంచేవారు. అలా దంచితే ఏమవుతుంది, ధాన్యం పైన పొట్టు ఊడిపోతుంది, ఆ తర్వాత దాన్ని చెరిగి బియ్యం పక్కకి తీసి పొట్టు పక్కకి తీసేవారు. అంటే ఓకని బియ్యాన్ని వేరు చేయడానికి ధాన్యం గింజలో ఉన్న బియ్యం ఆహారంగా మనకు అందించడం కోసం రోలు వాడేవారు. ధాన్యం గింజలు ఉన్నాయే అవి జ్ఞానం, అందులో ఉన్నటువంటి పైన పొట్టు ఉందే అది అజ్ఞానం. ఈ సారము లేని సంసారంలో మనము కూడా ఒక కోణంలో జ్ఞానము మరొక వైపున అజ్ఞానము, ఈ రెండింటితో నిండి ఉన్నాం. అనగా సత్వగుణముతో ఉంటున్నాం, రజస్తమ గుణాలతోనూ ఉంటున్నాం. జ్ఞానము ఉన్నది అజ్ఞానము ఉన్నది, ఈ రెండు గంటలు జ్ఞానంలో మగ్నులవుతారు. స్వస్తి అన్నంతో మళ్ళీ మామూలు అజ్ఞానం, ప్రసాదం యుద్ధం అన్ని మామూలు అయిపోతాయి. అంటే మీలాంటి జ్ఞానులు కాదు, సహజంగా